మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో నా హృదయపూర్వకమైన వందనాలు. ఈరోజు లూకా సువార్త 5వ అధ్యాయంలో ఉన్నటువంటి ఒక చిన్న విషయాన్ని మీతో పంచుకోవాలని నేను కోరుకుంటున్నాను. యేసు ప్రభు ఆయా గ్రామాలు కాలినడకన తిరిగి రోగుల్ని స్వస్థపరుస్తూ చీకటి శక్తుల చేత బాధించబడుతున్న వాళ్ళని విడుదల చేస్తూ గ్రామ గ్రామంగా సంచరిస్తున్న రోజులవి. ఆ రోజు ఈ కిన్నెరెత్తు సరస్సు అనే ఆ గలిలయ సముద్ర తీరానికి వచ్చాడు. అప్పుడప్పుడే సూర్యోదయం అవుతుంది. అంతలో ఇలా చూసినప్పుడు రెండు చిన్న పడవలు ఆ సముద్ర ధరిని ఉన్నాయి. దానికి సంబంధించిన వ్యక్తులు తమ వలలు కడుక్కుంటూ అదో రకమైన దుఃఖంలో నింపబడి సణుగుతూ గొణుగుతూ ఉన్నారు. అలా వెళుతున్న యేసు ప్రభు వాళ్ళ దగ్గరకు వచ్చి నిలిచాడు. అంతలో సీమోను పేతురు అనే ఒక వ్యక్తి పడవని ఎక్కి ఆయన కూర్చున్నాడు. కూర్చున్న తర్వాత పడవని కొంచెం తోయమన్నాడు. కొంచెం తోసిన వెంటనే పడవలోకి యేసుప్రభు ఎక్కి కూర్చొని ఆయనను ఉద్దేశించి వచ్చిన ఆ ప్రజలకి పరసంబంధమైన కార్యాలని ప్రబోధిస్తూ వస్తున్నాడు. ఆశా నిగ్రహం, జీవపు డంబం, నేత్రాశ, ఇలాంటి కొన్ని సంభవాల్ని, కొన్ని విషయాలని వాళ్ళతో బోధిస్తూ ఉన్నాడు. ఆ పడవకు సంబంధించిన సీమోను, ఈయనెవరు, వాళ్ళెవరు, ఏమిటి ఇదంతాను, అయిన ప్రొద్దునే నా పడవలోకి ఎందుకు వచ్చి ఈయన కూర్చున్నాడు, నేనే దరిద్రుణ్ణి, రాత్రంతా ప్రయాసపడినా ఒక్క చేప కూడా నాకు దొరకలేదు, మరి నా దరిద్రుడు పడవలోకి వచ్చి ఈయన కూర్చున్నాడు ఎవరు అంటూ ఆలోచిస్తూ అలా ఉండిపోయాడు. ఆయన బోధ ముగించిన తరువాత సీమోను పేతుర్ని ఎలా చూసి, సీమోను నీ పడవని కొంచెం లోతుకు నడిపించు అన్నాడు. ఎవరయ్యా ఈయన నా పడవికి కూర్చున్నాడు, నన్ను లోతుకు నడిపించమంటాడు, ఇప్పుడు వల విసరమంటాడు, ఏమిటి, రాత్రంతా ప్రయాసపడిన చేపలు నాకు దొరకలేదు కదా, చేపలు ఎప్పుడు దొరికేది నాకు తెలుసు కదా, నేను చాలరిని, ఈయన ఎవరసలు నా పడవలోకి ఇక కూర్చున్నాడు అన్న ఆలోచనలో పడ్డాడు. కానీ యేసయ్య చెప్పిన మాటని విను వెంటనే చేయాలని అనుకోలేదు. ఒకసారి నా జీవితంలో ఏం జరిగిందంటే, ఓ బస్టాండ్లో బస్సు దిగానండి. దిగితే ఓ రిక్షా అతను వచ్చి నా సూట్ కేసు అలాగ చేత్తు లాక్కున్నాడు. నీ ఎవరవయ్యా, నా సూట్ కేసు లాగుతావేంటి అన్నాను నేను. ఏమండి మీరెవరు నాకు తెలుసు, నా రిక్షా ఎక్కండి, మీరు ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి తీసుకెళ్తాను, మీరు ఒక్క పైసా నాకు ఇవ్వనక్కర్లేదు అన్నాడు. నాకు ఆశ్చర్యం అనిపించింది. ఎందుకంటే ఒక సంవత్సరం క్రితం అదే బస్టాండ్లో నా కాళ్ళు బాగా నొప్పి ఇక ఎక్కడ కూర్చునే స్థలం లేకపోతే అక్కడనే ఒక రిక్షా మీద ఎక్కి కూర్చున్నాను. ఆ రిక్షా డ్రైవర్ పరిగెత్తుకుంటూ వచ్చి, పొద్దున్నే బోని కూడా కాలేదు, నా రిక్షా ఎక్కావు, దిగవా దిగో అన్నాడు. నేనన్నాను, నీకు కావాలంటే 10 రూపాయలు 5 రూపాయలు ఇస్తాను, నన్ను కాసేపు కూర్చునివ్వరా బాబు, కాళ్ళు లాగేస్తున్నాయి అన్నాను నేను. సరే ముందు పడాయి అన్నాడు. ఆడికి ఆ 10 రూపాయలు ఇస్తే ఆ 10 రూపాయలు తీసుకుని చక్రానికి వేసుకొట్టి, ఫెడల్స్కి వేసుకొట్టి, హ్యాండిల్స్కి వేసుకొట్టి బోని అంటున్నాడు. అదేదో అతని పద్ధతి అనుకుంటాను. మొత్తం మీద నా బస్సు వచ్చిందండి, ఆ రిక్షాలోంచి నేను దిగాను, బస్సు ఎక్కి వెళ్ళిపోయాను. విచిత్రమైన సంగతి ఏంటంటే, అతను అద్దె రిక్షా తొక్కునేవాడు. గవర్నమెంట్ వాళ్ళు వచ్చి రిక్షాలు ఇస్తామని చెప్పి అతని పేరు ఆ రోజు రాసుకున్నారట. తర్వాత అతనికి గవర్నమెంట్ వాళ్ళు కొత్త రిక్షా ఇచ్చారు. ఇచ్చిన తర్వాత రోజు చక్కగా డబ్బులు సంపాదించుకుంటున్నాడు. నేను ఎక్కి దిగిన ఆ రోజు మొత్తం మీద ఎప్పుడు తన జీవితంలో సంపాదించనంత డబ్బులు సంపాదించాట. అతనికి నా మీద గురి పడిపోయింది. అతను ఎప్పుడు వస్తాడు? అతన్ని మళ్ళా నా రిక్షా ఎక్కించుకోవాలి. అప్పుడు అద్దెది, ఇప్పుడు నాకు గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చిన సొంత రిక్షా అన్నట్టు ఎదురు చూస్తున్నాడు. మొత్తం మీద ఆయనకి ఆ రిక్షా డ్రైవర్కి ఆ రోజు దొరికాను. ఆ రిక్షా ఎక్కాను. ఎక్కిన తర్వాత అద్దె లేకుండా తీసుకెళ్తానంటున్నావే ఏమిటి సంగతి అంటే ఈ సంగతులంతా చెప్పాడు. అప్పుడు నేను అతనితో అన్నమాట ఏమిటంటే, దైవజనుడిగా నేను ఎక్కితేనే నీకు అంత ఆశీర్వాదం వస్తే అసలు యేసు ప్రభువే ఇక్కడ అనుకో ఈ రిక్షాలో, నీకు ఎంత ఆశీర్వాదం ఉంటుంది అన్నాను. ఏమిటి, యేసు ప్రభు రిక్షా ఎక్కుతాడా? మరి ఎక్కడ చూద్దాం. నువ్వెక్కితే ఆశీర్వాదం అనుకున్నాను, మరి ఆయన ఎలాగ ఎక్కుతాడు? మరి రిక్షా ఆపు, ఎక్కుతాడు ఆపు అని రిక్షా ఆపించి ఆ రోడ్డు ప్రక్కనే ఉన్న చెట్టు కిందకి అతన్ని తీసుకెళ్ళి అతనికి యేసు ప్రభుని గురించి కొన్ని విషయాలు చెప్తూ చివరికి చెప్పాను, నువ్వు త్రాగుబోతున్నట్టున్నావు, నీ చొక్కా అంతా సార్ల సార్లుగా ఉంది, ఎక్కడో పడి దొరలాడి పొరలాడున్నావు, నీవేమో ఎండిపోతున్నావు అనారోగ్యంతో, నీకేదో చెడు అలవాటునట్టుంది. ఈ చెడు అలవాట్లు ఉన్న వాళ్ళ రిక్షా యేసు ప్రభు ఎక్కడండి? నీవు ఇవన్నీ మానేస్తే ఎక్కేస్తాడు అన్న. అయితే మానేస్తే ఎక్కేస్తాడా? ఆ ఎక్కేస్తాడు. మరి మానాలంటే నేనేం చేయాలి? మోకరించు, నీ కొరకు ప్రార్థన చేస్తా. అతను ఆ చెట్టు కింద ప్రార్థన చేయడం, ఆ ప్రార్థన చేసిన వెంటనే తన తీర్మానం చేసుకోవడం, తీర్మానం చేసుకున్న మరుక్షణమే అతను నాతో అన్న మాట ఏంటంటే, ఏమండి గవర్నమెంట్ వాళ్ళు ఓ చిన్న స్థలం ఇచ్చారు మా ఊళ్ళో, ఆ స్థలాన్ని మీకు ఇచ్చేస్తాను, ఓ చర్చి కట్టుకుంటారా అన్నాడు. ఎందుకని అంటే మా ఊళ్ళో చాలామంది నాలాటి తాగుబోతులు ఉన్నారండి, నాలాటి ప్యాకెట్ గాళ్ళు ఉన్నారు, దరిద్రత అనుభవిస్తున్నారు, షాపు అనుభవిస్తున్నారు. ఇప్పుడు మీరు చెప్పిన మాటలు వాళ్ళకి చెప్పాలి, ఆ స్థలాన్ని నేను మీకు ఇస్తాను అన్నట్టుగా చెప్పుకొచ్చాడండి. ఆ రిక్షా నేను ఎక్కడం, ఆ తర్వాత నేను వెళ్లాల్సిన చోటుకి వెళ్ళడం జరిగింది. ఆ తరువాత తన జీవితంలో గొప్ప మార్పు కలిగి ఈ రోజున ప్రభు సేవ చేస్తున్నాడండి. గమనించాలి, రాత్రంతా ప్రయాసపడ్డారు, ఒక్క చేప దొరకలేదు. కనీసం వల అద్దెకి తెస్తే అద్దె కట్టే పరిస్థితి కాదు, పడవ అద్దెకి తెస్తే పడవకి అద్దె కట్టే పరిస్థితి కాదు. మరి కుటుంబాన్ని ఎలా పోషించుకుంటాడు? అందుకని తన జుట్టు తానే పీక్కుంటూ, ఇది నా కర్మ, ఇది నా కర్మ, నా జీవితం ఎప్పుడు మారుతుందో, ఈ శాపం ఎప్పుడు తొలగుతుందో అనుకుని విసిగి వేసారిపోయినటువంటి ఆ పరిస్థితుల్లో యేసు ప్రభు ఆ సీమోను పడవని ఎక్కడం, కొంచెం లోతుకి నడిపించమన్నాడు. ఎందుకంటే అది దరిలోనే ఊగిసలాడుతూ ఉంది, అలొచ్చినప్పుడేమో ఊగుతుంది, అలలేనప్పుడేమో మట్టిలో చతికిలు పడిపోతుంది. ఈ అనుభవం నీకు చాలదు బాబు, కొంచెం లోతుకి నడవాలి, లోతైన అనుభవంలో సమృద్ధి నీకు దొరుకుతుంది అన్నట్టుగా యేసు ప్రభు చెప్పాడు. చాలామందిని నేను గమనిస్తూ ఉంటానండి, చాలామంది వస్తూ ఉంటారు సభల్లోకి, చర్చిలోకి వస్తుంటారు. వాళ్ళు ఎంతసేపు వచ్చినా కాస్త లోతుకి ఏమి వెళ్ళరు, దరిదరినే దరిదరినే ఉంటూ ఏదో జబ్బులు బాగావాలని, ఏదో ఆస్తి అంతా వచ్చి పడిపోవాలని, ఏదో ప్రభుని నమ్ముకున్న వెంటనే బంగారు కొనేయాలని, ఇలాంటి పిచ్చి పిచ్చి లోక సంబంధమైన ఆశీర్వాదాల కొరకే ప్రాకులాడుతున్నారు. అంటే అర్థం ఏంటంటే, దేవుణ్ణి నమ్ముతున్నారు కానీ లోతుకు దిగరు, దరిదరినే కూర్చుంటారు. ఒకవేళ మీరు లోతుకు దిక్కుండా దరిలో ఉన్న నీళ్లు తాగాననుకోండి, మట్టి నీళ్లు కలిసిన బురద తాగాల్సి వస్తుంది. అయితే ఏమాత్రం కొంచెం లోతుకు వెళితే ఫ్రెష్గా ఉన్న మంచి నీళ్లు త్రాగుతారు. అందుకే యేసు ప్రభు అంటాడు, నీ పడవను కొంచెం లోతుకు నడిపించు, వలవి సమృద్ధిగా నీకు చేపలు పడతాయి. గత రాత్రి అంతా నీవు ప్రయాసపడ్డానని అంటున్నావు కదా, నువ్వు వెలుగులో ఏమైనా ప్రయాసపడ్డావా? చీకట్లోనే కదా, చీకట్లో నీ బ్రతుకంతా ప్రయాసపడినా ఆ చీకటి ద్వారా నీ వ్యక్తిత్వానికి ఏ విధమైన ఆశీర్వాదం ఉండదు, నీవు వెలుగులోకి రావాలి. అందుకే సూర్యోదయం అవుతుందిగా నీతో నేను మాట్లాడుతున్నాను. ఈ వెలుగులోనికి నువ్వు వచ్చావంటే, నువ్వు లోతుకు వచ్చావంటే, నీవు విసిరిన ఆ వలకి చేపల సమృద్ధిగా దొరుకుతాయి, నీ దరిద్రం పోతుంది, నీ జీవితం ఆశీర్వాదకరం అవుతుంది. ఈ పేతురు అలాగా చూస్తున్నాడు. మరి కొంతమంది ఉన్నారండి, మా ప్రాంతంలో ఒక నది ఉంది, ఆ నది యువతల నుంచి అవతలకి అవతల నుంచి యువతలకి కొంతమంది వ్యాపారస్తులు అలా వెళ్ళిపోతుంటారు. సాయంత్రం ఆరయిందంటే పడవలు కట్టేసి వాళ్ళు వెళ్ళిపోతారు, పడవలు కలిగిన వాళ్ళు వెళ్ళిపోతారు. ఒకసారి ఏమైందంటే ఇద్దరు వ్యక్తులు రాత్రి సినిమా చూసి అదేదో తాగి మత్తుగా వచ్చి ఆ పడవ దగ్గరికి వచ్చి పడవ కట్టరా అన్నారు. పడవ కూడా అక్కడ లేడు. వాళ్ళు లేకపోతే ఏమైంది, మనం అవతలకి వెళ్ళామా, ఈ లంకల్లో మన ఇళ్ళు కదా, మనకు పడవ ప్రయాణం పెద్ద మనకు తెలియదేముంది అంటూ ఇద్దరు తాగుబోతులు ఆ పడవ ఎక్కారండి. తెడ్లు తీసుకున్నారు. ఇక రాత్రంతా ప్రయాసపడుతున్నారు, రాత్రంతా ప్రయాసపడుతున్నారు, తెడ్లేస్తున్నారు. తెల్లతెల్ల వాడుతుండగా కాస్త నిష దిగింది, ఆ మత్తు దిగిందండి. దిగిన తర్వాత ఒకరి మొహాలు ఒకరు చూసుకుంటారు. ఏమిట్రా ఏమిట్రా అంటే, రే ఈ పడవను కట్టిపెట్టి వెళ్ళారా వాడు. కట్టిప్పామా? కట్టిప్పకుండా రాత్రంతా ప్రయాసపడ్డాం. మనం అందరికి వెళ్ళామా? చూసారా, కట్టిప్పకుండా మనం లోతుకి వెళ్ళామరా అని ఈ తాగుబోతులు ఇద్దరు ఒకరితో ఒకరు అలా మాట్లాడుకున్నారు. నా ప్రేమైన సహోదరులారా, లోకంలో చాలామంది చాలా ప్రయాసపడుతున్నారు, కానీ వాళ్ళ ప్రయాసానికి తగిన ప్రతిఫలాన్ని పొరపాటును కూడా పొందలేకపోతున్నారు. కారణం ఏంటంటే కొన్ని కట్లు ఉన్నాయి. ఆ కట్లని తెంచకపోతే నీ బ్రతుకు లోతుకు వెళ్ళదు, లోతుకు వెళ్ళకపోతే నీకు ఆడ సమృద్ధి దొరకదు. గనుక ఈ పేతురుతో ఏసయ్య చెప్పి చెప్పక మునిపే కొంచెం ఆలోచించి, ఎలాగో పగలు చేపలు పడు అది నాకు తెలుసు, అయినను నీ మాట ప్రకారం నేనిప్పుడు లోతుకొచ్చాను, వల వేస్తున్నాను అన్నాడు. మొత్తం మీద వల విసిరాడండి, లోతుకెళ్ళి వల విసిరాడు. వల విసిరిన తర్వాత వల పైకి లాగుతుంటే ఎందుకు వస్తుందండి, అది చాలా బరువుగా ఉంది, అయ్యయ్యో రాళ్లలో చిక్కుకుందేమో, అయ్యో ముళ్ళల్లో పట్టేసిందేమో అని అనుకుంటున్నాడు కంగారుగాను. అయితే ప్రభు అంటాడు, ఆ వలను పైకి లాగు. కొంచెం దూరం పైకి లాగాడండి. పైకి లాగిన తర్వాత ఇంకా బరువైపోతుంది, భారమైపోతుంది, పీలిపోతుందేమో అనిపిస్తుంది, పడవ ఊగిసలాడుతుంది. ఏసయ్య అలా చూస్తున్నాడు. అప్పుడు బోధకుడా, ఇదేమిటి, అన్ని రకాల చేపలు దీంట్లో పడిపోయినాయి, ఆ గల్లయ్య సముద్రంలో ఇంచుమించు 14 రకాల చేపలు ఉంటాయని వాళ్ళు చెప్తున్నారు. ఈ 14 రకాల చేపలు దాంట్లో పడిపోయినాయి అంటే అంటే దాని అర్థం ఏంటంటే, ప్రపంచంలో ఏసయ్య వల విసిరాడు, ఆ వలలో అన్ని జాతులు పడిపోయినాయండి. ఆఫ్రికా జాతులు పడ్డాయి, ఈ తెల్ల జాతులు పడ్డాయి, మనము పడిపోయినాం, ఇక అన్ని దేశాల్లో ఉన్నవాళ్ళు ఆ వలలో పడిపోయారండి. ఈ రోజున ప్రపంచంలో క్రైస్తవ్యం 69% ఉన్నట్లుగా ఆ ప్రపంచ జనాభా లెక్కలు చెప్తున్నాయి. అంతటి సమృద్ధి ఈ వలలో ఉన్నట్లుగా మనం గమనించగలుగుతామండి. తర్వాత ఏం జరిగింది, లాగాలంటే ఈ లాగలేకపోతున్నాడు. అప్పుడు యేసుప్రభు చెప్పాడు, అదిగో నీ స్నేహితులు అక్కడ ఉన్నట్టున్నారు, వాళ్ళని పిలు, ఆ జబదీ కుమారులు పిలు అని. ఈయన కేకేశాడండి. వాళ్ళు రావట్లేదు. రే చేపలు పడ్డాయి రండిరా అని ఈయన కేకేస్తాడు. వాళ్ళు అంటారు, పగలెట పడతాయిరా చేపలు, ఒరే పడ్డాయిలో వచ్చి చూడండిరా, అహ మా తెలిసిపోడ్రా అంటారు వాళ్ళు. మొత్తం మీద నేను పిలిచిన దానికన్నా రండిరా, నాకు సహాయం చేయండిరా అన్నాడు. అప్పుడు ఏంటో వీడు అరుస్తున్నాడు, రమ్మంటాడు, ఏమో చేపలు పడ్డాయంటాడు, అయినా పగలెలా చేపలు పడతాయి, వీడు బుద్ధిలేనుడు అనుకుంటూ వాళ్ళు పడవతో ఇక్కడికి వచ్చి చూశారండి. చూస్తే ఆశ్చర్యమైన సంగతిని గమనించారు, సర్వ సమృద్ధి ఆ వలలో కనిపించడం చూశారు. అప్పుడు ఈ పేతురు అంటాడండి, ఒరే మీకు కావలసిన చేపలన్నీ మీరు తీసుకొని మీరు మార్కెట్కి వెళ్ళి అమ్ముకోండిరా బాబు అంటూ ఉన్నాడండి. ఈయన చేపలు సేకరించే ఆ దృష్టిని మాని తిన్నగా ప్రభు వైపు చూశాడు. ప్రభు వైపు చూసి పశ్చాత్తాపుడై కంటినీరు పెట్టుకుని ఆయన పాదాల మీద పడి, బోధకుడా నేను అనర్హుణ్ణి, నీ కాలు నా పడవలో మోపేవా, లేక నా జీవితంలోనే మోపేవా? అయ్యా నన్ను విడిచిపెట్టుపో, విడిచిపెట్టుపో, నేను అపవిత్రుణ్ణి అని పశ్చాత్తాపడి కన్నీళ్లు విడిచాడు. అప్పుడు యేసుప్రభు ఏమన్నాడు తెలుసా? సీమోను, ఇంతవరకు నువ్వు చేపలు పట్టే జాలరివి, ఇక మీదట మనుషులు పట్టే జాలని నేను చేయబోతున్నాను. నీవు ఇప్పుడు వెలుగులోకి వచ్చావు, ఇంతకాలం చీకట్లో ప్రయాసపడ్డావు, వెలుగు నీ జీవితానికి ప్రసాదించింది. నిజంగా చెప్పాలంటే నేనే నిజమైన వెలుగుని. నన్ను ఆశ్రయించిన వారు వెలుగులో నడుస్తారు, చీకటి సంబంధులు చీకటిలోనే శాపాన్ని అనుభవిస్తారు. వాళ్ళ ప్రయాసమంతా చీకటిలోనే ఉంటుంది, కానీ నీకు సూర్యోదయమైనట్లు నేను నీ జీవితంలో ప్రవేశించాను, నీ పడవలో ప్రవేశించాను, నీ ప్రయాసంలో ప్రవేశించాను. నిన్ను ఆశీర్వదించుట కొరకే నేను ఇప్పుడు వచ్చాను, నన్ను వెంబడించు. చూడండి, తన శాపం తొలగింది, తనకు ఒక ఉన్నతమైన పిలుపు అనుగ్రహించబడింది. యేసయ్యతో తిరిగి యేసయ్య చేసే అద్భుతాలు, మహత్కార్యాలు కూడా అనుభవించడం జరిగింది. యేసు ప్రభువే సముద్రం మీద నడిస్తే ఈ పేతురుకు కూడా ఆ భాగ్యము, ఆ ధన్యత దొరికింది. కనుక నా ప్రియమైన సహోదరులారా, నీవు సమృద్ధి జీవాన్ని చూడాలనుకుంటే, నీ జీవితంలో ఉన్న శాపం తొలగాలనుకుంటే, నీ నిట్టూర్పులు, నీ సణుగులు, గొణుగులు మార్చబడాలనుకుంటే ఒకే ఒక విషయాన్ని నువ్వు గుర్తుంచుకోవాలి. అదేమిటంటే ప్రభు అయిన యేసుక్రీస్తు నీతి సూర్యుడై సూర్యోదయంతో నీ దగ్గరికి వస్తున్నాడు, నిన్ను కలుస్తున్నాడు, నీతో మాట్లాడుతున్నాడు. కనుక నీవు చేయవలసింది ఏమిటి? నీవు ఆయనకి ఏమిచ్చినా ఆయన రుణాన్ని తీర్చుకోలేవు. గనుక ఆయన నీ కొరకు తన ప్రాణాన్ని ఇచ్చాడు, సిలువలో తన ఆఖరి రక్తపోటును కార్చాడు. గనుక నీవు చేయవలసింది ఏంటంటే నీ పాపముల నిమిత్తమై పశ్చాత్తాపడి, నీవు పాపిని ఒప్పుకొని ఆ వెలుగుని నువ్వు ఆశ్రయించినట్లయితే, ఆ వెలుగైనటువంటి యేసుక్రీస్తు నీ బ్రతుకు పాటని వెలుగు మార్గంలో నడిపిస్తాడు. ఆ తరువాత నీ వ్యాపారమే చేసినా, కుటుంబ వ్యవస్థలోనైనా, నీవు ఏ జీవిత సమస్యల్లో ఉన్నా నిమిషాలలో, క్షణాలలో గొప్ప విడుదల కలుగు చేస్తాడు. ఆయన పేరు నజరేయుడైన యేసు. ఆ గలిలయ సముద్ర తీరాన జరిగిన ఆ సంభవాన్ని నీతో చెప్తున్నాను. నీవు పేతులాగా పశ్చాత్తాపడి ఒక ఒప్పుకోలు ఒప్పుకోవాలి. అదేంటో తెలిసినా, అయ్యా చేపలు పడవు నాకు తెలుసు, కానీ నీ మాట ప్రకారం ఇప్పుడు వల వేస్తున్నాను. ఇంతకుముందు మా అత్తయ్య మాట ప్రకారం తిరిగాను, ఇంతకుముందు మా బాబాయ్ మాట ప్రకారం తిరిగాను, ఇంతకుముందు నా స్నేహితుల మాటల ప్రకారమే నేను తిరిగాను. చీకట్లో ఏ మేలు నేను అనుభవించిన వాడిని కాను, గనుక ఇప్పుడు నీ మాట ప్రకారం వల వేస్తున్నాను. ప్రభు అయిన యేసుక్రీస్తు మాటలో ఉన్న ఆ శక్తి, ప్రభు అయిన యేసుక్రీస్తు మాటలో ఉన్న ఆ మహత్తరమైన ఆశీర్వాదం ఈరోజు నువ్వు పొందేటట్లు, నీకు అది అనుగ్రహించేటట్లు ప్రభు సంకల్పించిన వాడై ఈ మాటలు నీకు వినిపిస్తున్నాడు. గనక నువ్వు భయభక్తి కలిగి తల వంచి కళ్ళు మూసినట్లయితే మీ కొరకు ఇప్పుడు ప్రార్థన చేస్తారు.
ప్రేమ స్వరూపి పరిశుద్ధుడా, మీ పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఈరోజు మీ దాసుని ద్వారా మాకు వినిపించినటువంటి ప్రశస్తమైనటువంటి వాక్యం నిమిత్తమై స్తోత్రం. పేతుర్ని మా ఎదుట నిలువబెట్టి తన జీవితంలో జరిగినటువంటి సంభవాలు ప్రభా మేము నేర్చుకున్నట్లుగా తండ్రి ఈరోజు మాతో మీరు మాట్లాడినంతకై మీకు స్తోత్రం. ప్రారంభంలో అతడు ఎంతో అధైర్యంతో ప్రభా ఉంటుండగా పేతురితో ప్రభా మీరు మాట్లాడారు, ఆ యొక్క పడవను లోతుగా దించమని చెప్పారు, ఆ పడవలో మీరు కూర్చున్నారు. అలాగని పేతురు మీ మాట ప్రకారంగా పడవను లోతుగా నడిపించినప్పుడు విస్తారమైన చేపలతో వల నిండినట్లుగా మీరు చేశారు. చివరగా పేతురుని మీరు ఆశ్రయించి అయ్యా మీ ఘనమైనటువంటి సేవకునిగా మీరు మార్చారయ్యా, మీకు స్తోత్రం. ఈ దినమున ఇదిగో ఈ వాక్యం విన్నటువంటి నీ ప్రజలు కూడా ఎంతో దుఃఖంతో, అధైర్యంతో జీవించుచుండగా ప్రభా వారి యొక్క సొంత మార్గాలు విడిచిపెట్టి, వారి సొంత తలంపులు విడిచిపెట్టి నాయన మీ మాట ప్రకారంగా జీవించటకు సాధించి, మీ మాటలో శక్తి ఉన్నదని, మీ మాటలో ఆశీర్వాదాలు ఉన్నాయని, నాయన మీ మాటలో వెలుగు ఉన్నదని ప్రతి ఒక్కరిని గ్రహించటకు మీరు సాధించి, ఇలాగిన మా యొక్క సొంత తలంపుల వలన కాక, మా సొంత మార్గములో మేము జీవించక, మీ మాట ప్రకారం అది మాకు చాలు నాయన. ఇంతకాలం మనుషుల మాట ప్రకారంగా మేము నడిచాం, స్నేహితుల మాట ప్రకారంగా మేము జీవించాం, మా బంధువుల యొక్క మాట ప్రకారంగా మేము నడుచుకున్నాం. ఇక మీదట ఇదిగో ఈ వాక్యం విన్న తరువాత మమ్మల్ని మేము తీర్మానం చేసుకుంటున్నామయ్యా, ఇక మీదట మీ మాట ప్రకారంగా జీవించి మీ పరలోక సంబంధమైన ఆశీర్వాదాలతో మేము ఆశ్రయింపబడ్డకు ప్రభా, మా జీవితాంతం వరకు ఇంకా మీ మార్గంలో మీ తలంపుల్లో జీవించటకు సాధించి, పూర్తిగా మా స్వార్థము నుండి విడుదల పొంది ప్రభా మీ యొక్క ముఖము చూసుకొని నడుచుకున్నట్లుగా సాధించి ఘనపరచు, మీ నామాను మహింపరచుకొని ఈరోజు వినిపించినటువంటి మీ యొక్క వాక్యం నిమిత్తమై స్తోత్రం, మమ్మల్ని బలపరిచినంతకై స్తోత్రం. ఇలాగున మా జీవితాంతం వరకు మిమ్మలనే వెంబడించి మీరు వచ్చినప్పుడు ఆ మహిమ గల రాకల్లో మేము ఒక్కొక్కరం కనబడినట్లుగా విస్తారమైన కృపలు మాకు అనుగ్రహించమని యేసు క్రీస్తు ప్రశస్త నామమున బ్రతిమిలాడి వినయముతో వేడుకొనుచున్నాను నా పరమ తండ్రి. ఆమేన్.